పరిశుద్ధుడైన దేవుని నామంలో అందరికీ వందనాలు. నిర్గమకాండము 3-4 అధ్యాయాలు చదివి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ 2 అధ్యాయాల్లో కూడా మరి ఎంతో ముఖ్యమైన మనము విషయాలని గమనించవచ్చు. మరి మోషే ఏ విధంగా దేవుణ్ణి ఎదుర్కొని ఉన్నాడు, అంటే మోషేకి దేవుడు కనిపించి మాట్లాడిన విషయాలన్నీ కూడా మనము ఈ 2 అధ్యాయాల్లో చూస్తాము. మరి లాస్ట్ టైం మనము ఆయన పరలోకంలో ఆయన గొప్ప మహాత్మ్యంలో ఉన్నప్పుడు యెషయాకి ఏ విధంగా కనపరుచుకున్నారో యెషయా గ్రంథం 6 అధ్యాయంలో మనం చూసాము. మరి ఇక్కడ మరి అటువంటి పరిస్థితుల్లోనే మరి దేవుడు మోషేకి ఆయన కనిపించి మాట్లాడటం జరిగిందన్నమాట. ఈ 3 అధ్యాయం మనం చూసినట్లయితే 1 వచనంలో మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. ఈయనకి మోషే 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఐగుప్తు నుంచి పారిపోయి వేరే ఇది మిద్యాను అనే ఊరికి పారిపోవడం జరుగుతుందన్నమాట. అయితే ఈ అక్కడ ఈ మోషే 40 సంవత్సరాలుగా ఆ యొక్క ప్రదేశంలో ఆయన పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అక్కడ ఉండిపోవడం జరిగింది. ఆయనకంటూ ఏమీ లేదు కాబట్టి ఆయన యొక్క మామగారి పశువుల్ని ఆ యొక్క మందల్ని మేపడం అనేది మోషే జరుగుతుందన్నమాట. మోషే జీవితంలో అంటే ఆయనకంటూ ఏమీ లేదు, తన ప్రజలు లేరు, ఏదో జీవితం జీవించాలి కాబట్టి ఆయన ఆ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. 80 ఇయర్స్ ఈ యొక్క విషయం జరిగేటప్పటికి మోషే యొక్క వయసు 80 సంవత్సరాలు. మరి ఈ యొక్క 80 సంవత్సరాల వృద్ధుడైన మోషే దగ్గరికి మరి ఏమొచ్చిందంటే దేవుని యొక్క మాట, దేవునికి స్తోత్రం. దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చాడనమాట. ఆ యొక్క ఆ మందని మేపడంలో భాగంగా అతను ఏం చేశాడంటే రోజు ఆ యొక్క ప్రదేశంలో నివసించే వారి డ్యూటీ అది, పొద్దున్నే లేవడం, ఆ యొక్క మందకి నీళ్లు పట్టించి ఆ కొండల్లో తిప్పి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్ళడం. అంతకు మించి వాళ్ళకి ఇంకేమీ పని లేదు. అయితే అలాగా ఆ రోజు చేసే పనిలాగానే ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు మరి కొత్తగా ఆయనకి జీవితంలో ఒక కార్యం జరిగింది. 2 వచనంలో ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అంటే ఏం జరిగిందో అది ఒక మాటలో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. యెహోవా దూత అంటే ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి ఇవి ఈ యొక్క యెహోవా దూత అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు దేవదూతల గురించి మాట్లాడినట్టుగా ఇక్కడ మాట్లాడడం జరగట్లేదండి. దేవదూత ఏ విధంగా అయితే గాబ్రియేలు దూత మరి మరియకి ఏ విధంగా అపేర్ అయిందో, మరి ఇంకా అనేక మంది భక్తులు గాబ్రియేల్ దూత ఆ యొక్క వర్తమానాన్ని తెలియచేయడానికి ఎలా వచ్చిందో ఆ విధమైన దూత ఇక్కడ రాయబడిన యెహోవా దూత వేరన్నమాట. మనకు ముందు చదువుకుంటే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చదివినట్లయితే కనుక అప్పుడు మోషే ఏంటంటే అట్రాక్ట్ అవుతాడు, ఏంటి ఇక్కడ జరుగుతుంది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు అతను దగ్గరికి రావడం చూసి అప్పుడు ఆయనకి మాటలు వినిపిస్తాయి. మోషే మోషే అని పిలిచను దేవుడు 4 వచనంలో చూస్తే. అందుకు అతడు చిత్తం ప్రభువా అనను, అందుకు ఆయన దగ్గరికి రావద్దు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక ఒక వ్యక్తి లేకపోతే దేవుడు తనకు తానుగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కానీ గాబ్రియేల్ దూత మాటలు మనము నూతన నిబంధనలో చూస్తే కనుక నీవు దేవుని దగ్గర నుంచి దయ పొందుకున్నావు, నీవు దేవుని యొక్క అనుగ్రహం పొందుకున్నావు అని దేవుని మాటలు జస్ట్ చెప్పడానికి మాత్రమే గాబ్రియేల్ దూత ఉంటుంది. కానీ యెహోవా దూత అనే యొక్క పదము వేరన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు తనకి తానుగా వచ్చి మోషేకి కనిపించలేదండి. మరి పాత నిబంధనలో మనం తండ్రి అయిన దేవుణ్ణే చూస్తూ ఉంటాం. అయితే తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే యేసుక్రీస్తు ఇంకా జన్మించలేదు కాబట్టి, భూమి మీదకి రాలేదు కాబట్టి, తండ్రి అయిన దేవుడే మాట్లాడాడు ఇదంతా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన తండ్రి అయిన దేవుడు ఏ మనిషికి కనిపించలేదని చెప్పి యోహాను సువార్త 1:18లో ఉంది. యోహాను సువార్త 1:18 చూసుకున్నట్లయితేనే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దేవునికి స్తోత్రం. ఎవరండి అద్వితీయ కుమారుడు? యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి ఎక్కడైనా సరే దేవుడు కనిపించి మాట్లాడడం జరిగింది, యెహోవా మాట్లాడడం జరిగింది, యెహోవా కనిపించడం జరిగిందంటే అది తండ్రి అయిన దేవుడు ఏ మనుష్యునికి ఆయన కనపరుచుకోలేదు. దేవునికి స్తోత్రం. ఓన్లీ మరి కుమారుడైన, మరి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే యెహోవా దేవుని, లేకపోతే తండ్రి అయిన దేవుని యొక్క మాటల్ని చెప్పడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారుగా మనము గుర్తించవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. నీవు దగ్గరికి రావద్దు, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. ఎందుకంటే ఆ యొక్క చెప్పులు విడవడం అనే అది ఏంటంటే ఒక హ్యూమిలిటీ, లేకపోతే అప్పగించుకునే తనానికి, లేకపోతే పెద్ద గొప్పవారిని గుర్తించడం అనే దానికి గుర్తన్నమాట. అందుకని చెప్పి చెప్పులు విడిచి రమ్మన్నప్పుడు ఆయన కొద్దిగా సమీపించి ఎవరు అని చెప్పి చూడడానికి మోషే ప్రయత్నించినట్టుగా మనం చూస్తాం. ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపుకు, అంటే ఆయన యొక్క మహాత్మ్యము ఆ పొద కాలుచు ఉన్న పొదలో నుంచి కూడా ఈయన ఎవరా అని చెప్పి, ఎందుకంటే దూతగా ఆయన ప్రత్యక్షం ఆయనని చెప్పి ఆయన రాసింది కాబట్టి ఈయన మొహం చూద్దాం ఏ విధంగా ఆయన అని చెప్పి మోషే ప్రయత్నించాడు. కానీ చూడలేక చేతులతో ఆయన మొహాన్ని కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన మాటలు మాత్రం స్పష్టంగా వింటూ ఉన్నాడండి. ఏమని చెప్తున్నారు ఆయన? నీవు ఇక్కడ ఏమని అంటున్నారంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధలు నేను చూసాను, ఎటువంటి శ్రమలు వాళ్ళు పొందుచున్నారు, ఎటువంటి హింసలు వాళ్ళకి పెట్టబడుచున్నాయో. దేవునికి స్తోత్రం. మరి ఇదంతా చదువుతున్నప్పుడు ప్రభువా ఇంత హింసలు పడుతుంటే మరి నువ్వు ఎందుకు ఇప్పటి వరకు ఊరుకునే ఉన్నావు, ఎందుకు ఇప్పటి వరకు కార్యం చేయలేదు? మనం కూడా చాలాసార్లు అడుగుతాం, ఇంత కష్టపడుతున్నా నువ్వు చూస్తున్నావు కదా, ఎందుకు ఇప్పటి వరకు నువ్వు చేయలేదని కనుక మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవునికి సమస్తము తెలుసు. మన జీవితంలో మనం ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ఎవరు హింస పెడుతున్నారు, ఏ విధంగా మనం నలిగిపోతున్నాం, ప్రతి విషయం ఆయనకి తెలిసే ఉన్నది. ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకొక చోట ఉంటుంది, వారి ప్రార్థనలు, వారి మొరలు నా దగ్గరికి చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే గనక మనము దేవునితో అనుసంధానించబడి మరి ఆయనకు ప్రార్థన చేస్తాము, మన యొక్క బాధల్ని, మన యొక్క విన్నపాలను మనం చెప్పుకుంటాము, ఆయన చెవులు మూసుకునే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, కానీ ఆయన యొక్క విగ్రహము కాదు, కానీ సజీవుడైన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను విన్నాను మీ బాధలు, మీ కష్టాలు నా వద్దకి వచ్చాయి, అయితే ప్రభు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నావు, ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి మారు మనసు పొందే అవకాశం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మోషేని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట, నువ్వు వెళ్ళు, నా యొక్క మాటలు చెప్పు వాళ్ళకి అని చెప్పగానే అందుకు మోషే 11వ వచనంలో ఉంటుంది. ఈ 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం రెండు కలిపి మనం చూసినట్లయితే ఈ 2 అధ్యాయాల్లో మోషే నేను వెళ్ళలేను అని దేవునితో కాన్వర్జేషన్లో ఆయన నిరాకరించడం ఎన్నిసార్లు అంటే 5 సార్లు నిరాకరిస్తాడు. నేను వెళ్ళలేను, నా పదులు ఎవరినైనా పంపు, నాకు ఇది రాదు అది రాదు, నాకు మాట్లాడడం రాదు, నా వల్ల ఏమీ కాదు, నేను ఎలాగా జస్టిఫై చేస్తానని చెప్పి మొత్తం 5 సార్లు దేవునితో చెప్పడం జరుగుతుంది, నేను చెయ్యలేను అని. ప్రతిసారి కూడా మరి దేవాది దేవునితో మాట్లాడుతున్నారు. ఎవరైతే భూమాకాశాన్ని సృజించారు, ఆ ఫరోని ఎవరు సృజించారు, ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని ఎవరు ఇంతవరకు ఆశీర్వదించారు, ఆ దేవునితో నేను మాట్లాడుతున్నానని మరి మోషే తెలుసుకోలేకపోయాడు. ఆ యొక్క ఇజ్రాయేలు దేవుడు నిజంగా జీవించి ఉండే దేవుడు అని ఆయన మర్చిపోయాడేమో కానీ 5 సార్లు ఆయన ఏం చెప్తాడంటే, నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నీ మాట నేను విని నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాను, ఏం చేస్తాను, వాళ్ళు ఎందుకు నమ్ముతారని నెగోషియేట్ చేస్తూ ఉంటాడనమాట. ఈ 5 సార్లు కూడా నేను వచనాలు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకుంటే మీ బైబిల్లో గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయము 11వ వచనంలో ఫస్ట్ టైము, 13వ వచనంలో రెండోసారి, అలాగే 4వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయం 10వ వచనము, 4వ అధ్యాయం 13వ వచనం. ఈ 5 పరిస్థితుల్లో కూడా మోషే ఏం చేస్తాడంటే డినై చేస్తాడనమాట ఆయన కాలింగ్ని. అంటే దేవుడు పిలిచిన పిలుపుని ఆయన అడ్డుకుంటా ఉంటాడు, లేదు నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఆయన ఏంటంటే ఆయన ఎటువంటి ప్రదేశంలో ఉన్నాడు, లేకపోతే ఏ విధమైన జనాల్లో నుంచి, ఏ విధమైన దేవుడిని కలిగిన జనాల్లోంచి ఆయన వచ్చాడో ఆయన మర్చిపోయి ఉన్నాడనమాట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నాడనమాట. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే నిరాకరించడం మొదలుపెట్టాడు. అయితే మోషే మొట్టమొదటిగా 11వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇస్రాయేల్ ఐగుప్తులోని తీసుకొని పోవుటకు ఎంతటి వాడని, నేను ఎవరిని అసలు, నేను ఏదో ఒక హత్య చేసి ఆ యొక్క దోషారోపణతో నన్ను చూస్తే ఎవరైనా చంపేస్తారేమో పిరికితనంతో నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నానే, నేను మళ్ళీ ఆ యొక్క ఫరో ఎదుటి నిలబడడానికి నాకేం అర్హత ఉంది అని చెప్పి ఆయన మొట్టమొదటి క్వశ్చన్ అడగగా మరి దేవుడు ఏం చెప్తాడంటే, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. మరి దేవుడు అనేకమైన సార్లు మనతో కూడా ఇదే మాట చెప్తాడండి, నేను నీకు తోడయ్యున్నాను, నువ్వు ఆయన ఆ యొక్క భూమాకాశంలో సృజించి నా గొప్ప దేవుడి యొక్క మాట చెప్తా ఉంటే నేను నీకు తోడై ఉన్నాను అంటే ఇంకేం కావాలండి మనకి. దేవునికి స్తోత్రం. మనం ఏ పనైనా చేయగలం. ప్రభువా, నువ్వు పని చెప్పావు కానీ నేను చేయలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది, లేకపోతే నేను తక్కువ వాడిని, నేను ఏమీ చేయలేని వాడిని, నేను బలహీనరాలని, నేను ఇది ఎలా చేస్తానని గనక మనం గనక అనుకున్నట్లయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇంత గొప్ప మాట చెప్పి నేను నిన్ను పంపిస్తానన్నానికి ఇదే సూచన ఏంటంటే, మీరు మరలా ఇదే కొండకు వచ్చి నన్ను ఆరాధిస్తారు. మరి ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడండి? హోరేబు కొండ. ఆ హోరేబు కొండనే తర్వాత సీనాయ పర్వతంగా మళ్ళా పేరు చేంజ్ చేయడం జరిగింది. మరి సీనాయ పర్వతంలో మరి దేవుడు అందరికీ, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ ప్రత్యక్షమై ఆ యొక్క హోరేబు సీనాయ పర్వతం నుంచి మాట్లాడడం ఆ తర్వాత అధ్యాయాల్లో జరుగుతుందన్నమాట. అయితే దేవుడు ఆయన ప్రజల్ని ఆ యొక్క హింసలో నుంచి, ఆ యొక్క భయంకరమైన బందీతనంలో నుంచి, అది బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఎన్నుకున్న నాయకుడు ఎవరండి? మోషే. దేవునికి స్తోత్రం. మరి మోషేని కన్విన్స్ చేయడానికి దేవుడు ఎన్ని మాటలు, మోషే ఒక మాటకి ఈయన 3-4 వాగ్దానాలు చెప్తానే ఉంటారు. అక్కడ మనం చూస్తే కనుక ఈ యొక్క అధ్యాయం చివరి వరకు కూడా దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. 13వ వచనంలో, చిత్తగించుము, నేను ఇస్రాయేలీ వద్దకు వెళ్ళి నీ ఎవరు నిన్ను పంపారంటే నేను ఏమని చెప్తాను అని చెప్పేసి 13వ అధ్యాయం ఇక్కడ మాట్లాడిన మాట. మరి దేవునికి స్తోత్రం. ఇంత ప్రతి ఒక్కరిని బలపరిచే మాట అండి ఇది, ఆయన చెప్పిన సమాధానం. అందుకు దేవుడు 14వ వచనంలో, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట యొక్క అర్థం కనుక మనకి తెలిసి ఉన్నట్లయితే చాలా ధైర్యంగా మనం ఉంటామండి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన ఎవరంట, ఉన్నవాడు. మరి ఏంటి మిగతావి ఏమీ లేవా అంటే, మిగతా ఏమీ లేవు, ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంది. ప్రతీదీ కూడా సృష్టించబడింది. ఈ యొక్క భూమి శాశ్వతం అనుకుంటే ఇది సృష్టించబడింది, పర్వతాలు శాశ్వతం అనుకుంటే ఇది సృష్టించబడింది, మనము సృష్టించబడ్డాం మనము. ఇంకా మీరు కళ్ళతో ఏమి చూసినా అవన్నీ కూడా సృష్టించబడినాయి. సృష్టించబడకుండా ఎప్పుడు ఉన్నది ఎవరు అంటే, ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడు మాత్రమే ఎప్పటి నుంచో అనాది కాలంగా ఉన్నారు. ఆల్ఫా ఒమేగా ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఉన్న బీయింగ్ లేకపోతే జీవించి ఉన్నది ఏదైనా ఉంది అంటే అది దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ప్రతి ఒక్కదానికి మరణం ఉందండి, ప్రతి ఒక్కదానికి లయమైపోవడం ఉంది, ప్రతి ఒక్కదానికి మరి సృష్టించబడ్డం ఉంది, మొదలుంది, ప్రారంభం ఉంది. కానీ మరి దేవునికి ఆది అనేది లేదు. మరి ఎగ్జిస్టింగ్ అంటే దేవుడు. దేవునికి స్తోత్రం. ఉన్నవాడను, నేను ఉన్నవాడను, అనువాడను. హల్లెలూయా. మరి ఎంత గొప్ప మాట నిజంగా. దేవుణ్ణి ఎలాగ మనము డిస్క్రైబ్ చేయాలి, ఎలాగ మనం వర్ణించాలి? ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్య, ఆయన ఇది చేశారు అది చేశారు, అన్నిటికంటే ఆయన్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే ఆయన్ని, మరి దేవుడు తనని ఒక మనుషునికి పరిచయం చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది. ఎవరు నువ్వు అంటే ఆయన ఏం చెప్తున్నారండి, నేనే కదా ఉన్నవాడిని నేను. ఎందుకు నేను ఉన్నాను? హల్లెలూయా. మీరు గనక ఈ యొక్క మాట యొక్క అర్థం గనక మరి డీప్గా మనలో, మన ఆత్మలో గనక నాటబడినట్లయితే, నిజంగా ప్రభువా నీవే ఉన్నవాడు, నీవు ఎప్పటి నుంచో ఉన్నావు, ఆది అంతము నీవే ఉన్నావు, అలాంటి దేవుడువు నీవు, నాకు తోడై ఉన్నావు, నేను నీకు తోడై ఉన్నానని అనేక మార్లు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ మాట ద్వారా, ఈ 14వ వచనంలో మరి దేవుని యొక్క మాటలు, నేను ఉన్నవాడని అనువాడనే ఉన్నాను, ఈ యొక్క మాట ద్వారానే యెహోవా అనే ఆ యొక్క పదాన్ని మరి గ్రీక్ భాషలో మరి డిఫైన్ చేసి ఉన్నారు, లేకపోతే గ్రీక్ భాషలో ఆ యొక్క పదాన్ని రాసి ఉన్నారు. ఈ యొక్క పదము, ఈ యెహోవా అనే పదము పలకడానికి యూదులు ఎప్పుడు కూడా సాహసం చేయరన్నమాట. దేవుని నామాన్ని వాళ్ళు పలికే వ్యక్తులు కాదు. అటువంటి ఆ యొక్క పదం యొక్క అర్థం, యెహోవా అనే పదం యొక్క అర్థం ఏంటంటే, ఉన్నవాడైన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఇంకా ముందు చదువుకుంటా ఉంటే కనుక మనకి తెలుస్తుంది ఆయన ఏ విధంగా చెప్తా ఉన్నారు. నీవు ఇంకా అనేకమైన సూచక కార్యాల ద్వారా దేవుడు మోషేని బలపరుస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పి ఈ యొక్క మీటింగ్ ఏంటంటే, దేవునికి మోషేకి నిజముగా మరి ఈ యొక్క మీటింగ్ ద్వారానే మరి ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క భయంకరమైన బానిసత్వంలో నుంచి బయటికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరలా 4వ అధ్యాయము కనుక చదివినట్లయితే 1వ వచనం, 10వ వచనం, 13వ వచనం ఈ 3 వచనాల్లో కూడా అదే కాన్వర్జేషన్ ఉంటుంది. 4వ వచనం, 10వ వచనం ఒక్కసారి చూసుకుందాము. ప్రభు ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాదు. అంటే నాకు అసలు మాట్లాడమే రాదు. అంటే అంటారు కదా స్టేజ్ ఫియర్, ఎవరి ఎదుట కొంచెం పెద్దవాళ్ళ ఎదుట మాట్లాడగలిగే నైపుణ్యత నాకు లేదు, నేను నోటి మాంద్యము 4. అంటే నాకు నత్తి కూడా ఉంది, నీకు తెలుసు కదా, నువ్వు ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అయినా లేకపోతే ముందు నుంచి అయినా నాకు అసలు మాట్లాడడం అనేదే రాదు అని చెప్పి చెప్తే దేవుడు ఏం చెప్తున్నాడు 11వ వచనంలో, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? అంటే నువ్వేం మర్చిపోతున్నావా మోషే? ఎవరు నేనెవరు అసలు? అసలు నీ నోరు ఎలాంటిదో, నీకు నోటి మాంద్యం ఉందో లేదో, నువ్వు మాట్లాడగలవో లేదో అన్నీ నాకు తెలుసు కదా, నేనే నీకు మాటలు అందిస్తాను, నీవు సొంతంగా ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి, ఎవరు పుట్టించిన వాళ్ళు ఎవరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ యొక్క దానికి ప్రతి దానికి కారణం నేను కదా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన దేవత్వాన్ని మరలా మరలా కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మోషేకి గుర్తు చేస్తూ ఉన్నారు. మరి 13వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, అయ్యో ప్రభువా, ఇంక చివరికి ఏమంటాడంటే, నీవు ఎవరినైతే పంపిద్దాం అనుకున్నా వాళ్ళనే పంపు, నన్ను వదిలేసే అంటాడు. అప్పుడు మరి దేవుడు ఏమంటాడంటే, ఆయన మోషే మీద కోపపడి, లాస్ట్ అనమాట ఇంక కోపపడి, నీ అన్నయ్యని అహరోను, నువ్వింతలా అంటున్నావు కాబట్టి ఇంకా అహరోన్ని పిలిపిద్దాము, అహరోన్ మాట్లాడతాడు నీ పదులు, నువ్వేం చేస్తావంటే నేను నీతో మాట్లాడిన మాటలు అహరోనితో నువ్వు చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మరి దేవుడు మోషేని వదిలిపెట్టలేదండి, నేను నీతోనే మాట్లాడతాను, నువ్వు అహరోనితో మాట్లాడు. దేవునికి స్తోత్రం. మరి ఎంత ధన్యకరమైన జీవితం మరి మోషేదని మనం తెలుసుకునవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా మీరు ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే కనుక, మరి మోషే ఆ తర్వాత ధైర్యంగా వెళ్ళడము, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ పెద్దలందరికీ ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. దేవా, ఇప్పటికీ మా మొర ఆలకించావని చెప్పి వారు దేవుణ్ణి స్తుతిస్తారు. అయితే ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, మరి దేవుడు మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నవాడైన దేవుడు. హల్లెలూయా. మరి మన ప్రభువు ఆయన ఏం చెప్తున్నారంటే, నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా. ఈ యొక్క గొప్ప మాటలను మనం ధ్యానించినప్పుడు నిజంగా మనం దేనికి భయపడమండి, దేనికి భయపడము, ఏ యొక్క పనికి భయపడము, ఏ యొక్క ప్రదేశంలోనూ భయపడము, ఏమి చేయడానికి కూడా మనము భయపడని వారంగా ఉంటాం. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా సరే, అది గాఢాంధకారమైన లోయలైనా, మరి కటిక చీకటైనా, మరి లేకపోతే అది ఒక అగ్నిగుండమైనా, లేకపోతే సింహాల బోనైనా సరే, మనం భయపడము. ఎందుకు? ఆయన మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చింతపడనక్కర్లేదు, మనం బాధపడనక్కర్లేదు. ప్రభువా, నువ్వు నా పరిస్థితి చూడట్లేదు, నీవు నా మొర ఆలకించట్లేదు, నా ప్రార్థన నిన్ను చేరట్లేదు అని గనక నిరుత్సాహంలో ఉన్నట్లయితే, లేదండి, మన దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు. హల్లెలూయా. ఎప్పటికీ ఎగ్జిస్టింగ్ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారని నమ్ముచున్నాను. మరి యొక్క వాక్యాన్ని వినండి, మరలా మరలా కూడా వినండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని నామంలో అందరికీ వందనములు. నిర్గమకాండము 33-34 అధ్యాయాలు అందరూ చదివి ధ్యానించున్నారని నమ్ముచున్నాను. మనము అంతకు ముందుగా మనము నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేకి మొట్టమొదటిగా దేవునితో జరిగిన ఆ యొక్క ఎన్కౌంటర్ని మనం చూసుకొని ఉన్నాము. మరి పరిశుద్ధమైన దేవుడు మరి మోషేకి ఏ విధంగా ఆయన్ని కనపరుచుకొని ఉన్నారో, మరి ఏ విధంగా మరి పరిచయం చేసుకొని, నీ పేరు ఏంటని మరి మోషే అడిగినప్పుడు మరి దేవుడు ఏ విధంగా మరి పరిచయం చేసుకొని ఉన్నారో, ఉన్నవాడని నేనే అని చెప్పి మనము ఆ విషయాలు ధ్యానించున్నాము. ఆయన మొట్టమొదటి దర్శనం దేవుని గురించి మనం చూసుకొని ఉన్నాము. ఇది మరి ప్రాముఖ్యమైన అధ్యాయం అండి. 33-34 రెండు కంటిన్యూస్గా ఉంటాయి. 33వ అధ్యాయం కనుక మనం వచ్చినట్లయితే, మరి మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు మరి ఫరో రాజు యొక్క ఆధీనంలో నుంచి మరి బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. కానీ కొంత ప్రయాణం చేశాక మరి వారు మరలా కూడా ఆ యొక్క సీనాయ పర్వతం దగ్గర, హోరేబ్ కొండ దగ్గర వాళ్ళు బస చేస్తూ ఉంటారు. అయితే వారు చాలా వరకు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు మోషేకి మరి 10 ఆజ్ఞలు ఇవ్వబడతాయి. ఆ ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత కూడా మోషే వాటిని ఆ ప్రజలు రేపిన కోపం ద్వారా అతను ఏం చేస్తాడంటే, ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగిన పలకల్ని కూడా అతను పగలగొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన మా పరిస్థితులు అన్నమాట 33వ అధ్యాయం. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, 33వ అధ్యాయము 2వ వచనంలో, 1వ వచనం నుంచి చదువుకుంటే ఉంటుందంటే, మీరు ఇక్కడి నుంచి లెగిసి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఏదైతే మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నానో ఆ దేశానికి మీరు పదండి. 10 అయితే 2వ వచనంలో చెప్తారు, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను పెరిజీయులను హివ్వీయులను యబోసీయులను వెళ్ళగొట్టదను. మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదునేమో అని మోషేతో చెప్పను. మరి దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. వాళ్ళు ప్రతి పరిస్థితిలోనూ సనుగుతూ గొనుగుతూ దేవుని మీద ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ ఎడారిలో ఎందుకు మమ్మల్ని ఇంత హింస పడుతున్నావు అని మరి దేవుని మీద గొనుకుతూ ఉంటుంటే, మరి దేవుడు వారి మధ్యలో మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఆయన వారితో పాటు నివసిస్తున్న దేవుడు మరి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు చేసే ఆ యొక్క ఈ లోబడిన వాళ్ళని ప్రజల యొక్క ప్రవర్తన బట్టి నాకు గనక కోపం వచ్చి వాళ్ళని కానీ సంహరించేస్తానేమో, కాబట్టి నేను నీతో రాను, నేను ఒక దూతను మాత్రం నీతో పంపుతాను ఒక నీకు ముందుగా నడవడానికి అని చెప్పి మోషేకి ఆ యొక్క మాట చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ తర్వాత మీరు చదివినట్లయితే కనుక అదంతా విని వారందరూ బాధపడిపోయి ఏడ్చేసి ఇంకా దిగులు పడిపోతూ ఉంటారు. అయితే 7వ వచనం నుంచి చూస్తే అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఏమని ఒకసారి చూద్దాం. అంతటా మోషే గుడారంను తీసి పాళెం వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఎప్పుడు ఏర్పడిందంటే, ఇక్కడ ఈ పాళెం అంతట్లో వాళ్ళు ఎక్కడైతే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారో దాని నుంచి దూరంగా ఒక గుడారము వేసుకోవడం జరిగిందనమాట. వేసుకుని అప్పుడు యెహోవాను వెతికిన ప్రతి వాడును పాళెమునకు వెలుపలి ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళిచ్చుచ్చును. ఎవరైనా దేవుణ్ణి వెతకాలి, దేవుని గురించి ప్రార్థన చెయ్యాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సమయాన్ని గడపాలి అనుకున్న వాళ్ళు పాళెములో కాకుండా, ఎందుకంటే వీళ్ళందరూ సనుగుతా గొనుగుతా ఉన్న ప్రజలు, మారు మనసు లేని ప్రజలు, కాబట్టి వీళ్ళు పాళెమునకు దూరంగా ప్రత్యక్ష గుడారం వేసుకుని అక్కడికి వెళ్ళి మరి దేవునితో సంభాషిస్తూ దేవుణ్ణి వెతుకుతూ వచ్చేవారన్నమాట. అలాంటి ఒక గుడారం అక్కడ వేసిన తర్వాత మోషే 9వ వచనంలో చూస్తే, మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. మరి మోషే వెళ్ళినప్పుడు మాత్రం ఆ గుడారంలోకి ఏం జరుగుతుందంటే, మేఘస్తంభం ఎలా అయితే దేవుడు వారికి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉన్నాడో, దేవుని యొక్క ప్రజెన్స్ అలా ఉంచి ఉన్నాడో, ఆ మేఘస్తంభము అది కిందకి దిగి మోషే గుడార ద్వారం ఆ ప్రత్యక్ష గుడార ద్వారం వద్దకు వచ్చి మోషేతో సంభాషణ, మరి అందులో నుంచి ఒక స్వరము వినబడదేమో మరి ఆ మేఘస్తంభంలో నుంచి, మరి మోషేతో ఆ విధంగా దేవుడు సంభాషిస్తూ ఉండేవాడు ఆ ప్రత్యక్ష గుడారంలో. అయితే 11వ వచనం చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. ఒకసారి 11వ వచనం చదవండి. 33వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని నామంలో అందరికీ వందనములు. నిర్గమకాండము 33, 34 అధ్యాయాలు అందరూ చదివి ధ్యానించినారని నమ్ముచున్నాను. మనము అంతకు ముందుగా మనము నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేకి మొట్టమొదటిగా దేవునితో జరిగిన ఆ యొక్క ఎన్కౌంటర్ని మనం చూసుకొని ఉన్నాము. మరి పరిశుద్ధమైన దేవుడు మరి మోషేకి ఏ విధంగా ఆయన్ని కనపరుచుకొని ఉన్నారో, మరి ఏ విధంగా మరి పరిచయం చేసుకొని నీ పేరు ఏంటని మరి మోషే అడిగినప్పుడు మరి దేవుడు ఏ విధంగా మరి పరిచయం చేసుకొని ఉన్నారో, ఉన్నవాడని నేనే అని చెప్పి మనము ఆ విషయాలు ధ్యానించున్నాము. ఆయన మొట్టమొదటి దర్శనం దేవుని గురించి మనం చూసుకొని ఉన్నాము. ఇది మరి ప్రాముఖ్యమైన అధ్యాయం అండి. 33, 34 రెండు కంటిన్యూస్గా ఉంటాయి. 33వ అధ్యాయం కనుక మనం వచ్చినట్లయితే, మరి మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు మరి ఫరో రాజు యొక్క ఆధీనంలో నుంచి మరి బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. కానీ కొంత ప్రయాణం చేశాక మరి వారు మరలా కూడా ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర, హోరేబ్ కొండ దగ్గర వాళ్ళు బస చేస్తూ ఉంటారు. అయితే వారు చాలా వరకు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు మోషేకి మరి 10 ఆజ్ఞలు ఇవ్వబడతాయి. ఆ ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత కూడా మోషే వాటిని ఆ ప్రజలు రేపిన కోపం ద్వారా అతను ఏం చేస్తాడంటే, ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగిన పలకల్ని కూడా అతను పగలగొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన మా పరిస్థితులు అన్నమాట. 33వ అధ్యాయం అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, 33వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనం నుంచి చదువుకుంటే ఉంటుందంటే, మీరు ఇక్కడి నుంచి లెగిసి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఏదైతే మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నానో ఆ దేశానికి మీరు పదండి. అయితే 2వ వచనంలో చెప్తారు, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యబోసీయులను వెళ్ళగొట్టదను. మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదునేమో అని మోషేతో చెప్పను. మరి దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. వాళ్ళు ప్రతి పరిస్థితుల్లోనూ సనుగుతూ గొనుగుతూ దేవుని మీద, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఈ ఎడారిలో, ఎందుకు మమ్మల్ని ఇంత హింస పడుతున్నావని మరి దేవుని మీద గొనుకుతూ ఉంటుంటే, మరి దేవుడు వారి మధ్యలో మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఆయన వారితో పాటు నివసిస్తున్న దేవుడు, మరి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు చేసే ఆ యొక్క ఈ లోబడిన వాళ్ళని ప్రజల యొక్క ప్రవర్తన బట్టి నాకు గనక కోపం వచ్చి వాళ్ళని కానీ సంహరించేస్తానేమో, కాబట్టి నేను నీతో రాను, నేను ఒక దూతను మాత్రం నీతో పంపుతాను, ఒక నీకు ముందుగా నడవడానికి అని చెప్పి మోషేకి ఆ యొక్క మాట చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆ తర్వాత మీరు చదివినట్లయితే కనుక అదంతా విని వారందరూ బాధపడిపోయి ఏడ్చేసి ఇంకా దిగులు పడిపోతూ ఉంటారు. అయితే 7వ వచనం నుంచి చూస్తే అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఏమని ఒకసారి చూద్దాం. అంతటా మోషే గుడారంను తీసి పాళెం వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఎప్పుడు ఏర్పడిందంటే, ఇక్కడ ఈ పాళెం అంతట్లో వాళ్ళు ఎక్కడైతే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారో దాని నుంచి దూరంగా ఒక గుడారము వేసుకోవడం జరిగిందనమాట. వేసుకుని అప్పుడు యెహోవాను వెతికిన ప్రతి వాడును పాళెమునకు వెలుపలి ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళి చూచును. ఎవరైనా దేవుణ్ణి వెతకాలి, దేవుని గురించి ప్రార్థన చెయ్యాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సమయాన్ని గడపాలి అనుకున్న వాళ్ళు పాళెములో కాకుండా, ఎందుకంటే వీళ్ళందరూ సనుగుతా గొనుగుతా ఉన్న ప్రజలు, మారు మనసు లేని ప్రజలు, కాబట్టి వీళ్ళు పాళెమునకు దూరంగా ప్రత్యక్ష గుడారం వేసుకుని అక్కడికి వెళ్ళి మరి దేవునితో సంభాషిస్తూ దేవుణ్ణి వెతుకుతూ వచ్చేవారన్నమాట. అలాంటి ఒక గుడారం అక్కడ వేసిన తర్వాత మోషే 9వ వచనంలో చూస్తే, మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. మరి మోషే వెళ్ళినప్పుడు మాత్రం ఆ గుడారంలోకి ఏం జరుగుతుందంటే, మేఘస్తంభం ఎలా అయితే దేవుడు వారికి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉన్నాడో, దేవుని యొక్క ప్రజెన్స్ అలా ఉంచి ఉన్నాడో, ఆ మేఘస్తంభము అది కిందకి దిగి మోషే గుడార ద్వారం, ఆ ప్రత్యక్ష గుడార ద్వారం వద్దకు వచ్చి మోషేతో సంభాషణ, మరి అందులో నుంచి ఒక స్వరము వినబడదేమో మరి ఆ మేఘస్తంభంలో నుంచి, మరి మోషేతో ఆ విధంగా దేవుడు సంభాషిస్తూ ఉండేవాడు ఆ ప్రత్యక్ష గుడారంలో. అయితే 11వ వచనం చూస్తే కనుక మనకి అర్థమవుతుంది. ఒకసారి 11వ వచనం చదవండి, 33వ అధ్యాయం 11వ వచనం.